మహారాజులైనా మహి వీడువేళ. పూర్వం ఒక అద్భుతమైన పాట నాకు చాలా ఇష్టమైంది అనమాట. నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహి వీడువేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహి వీడువేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి, నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్నదానమే నీ పెన్నిదానం, నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. నిరంతరం జపం చేసేవాడి కంటే కాస్త దానం చేసే సంసారంలో ఉన్నవాడు గొప్పవాట. పూర్వం అడవుల్లో జడలు ధరించి తపస్సు చేసి జపం చేసేవారు. ఆ తపస్సు చేయటం వల్ల జడలు ధరించిన సన్యాసులకు వచ్చే పుణ్యము కంటే అన్నదానం చేసేవాడికి వచ్చే పుణ్యం 1000 రెట్లు ఎక్కువ అన్నారు. అందుకే దానాలు చేసే సంసారి మిన్న. నిరంతరం అన్నదానం చేయటం ఉందే అది నీకు ఒక గొప్ప పెన్నిధానం. నిధానం అంటే నిధి, పెన్నిధానం పెద్ద నిధి. అది నిధి అయి నువ్వు అడవిలో ఉన్న నిన్ను రక్షిస్తుంది. మనం ఒక్కొక్కళ్ళు ప్రయాణం చేస్తారా, దారిలో వాళ్ళకి అన్నం దొరుకుతుంది. అడవికెడితే అడవిలో అన్నం దొరుకుతుంది. ఎక్కడికెడితే ఎక్కడ వాడికి అన్నం దొరుకుతుంది అంటే వాడు పూర్వజన్మలో అన్నదానం చేశాడు. కొందరికి ఇంట్లో ఎదురుగుండా అన్నం ఉంటుంది. గురువుగారు అన్నం తినడానికి రమ్మంటే నేను రాని ఇంట్లోకి వెళ్ళి ములక్కాడ మొక్కేసు తింటారు. అంటే వాడికి కర్మ, పూర్వజన్మలో ఎక్కడో పాపం ఉంది, అందుకే ఇక్కడ అన్నం ఉన్నా తినలేడు వాడి కర్మ. అంటే పూర్వజన్మ పాపం అది. కాబట్టి అన్నిటికంటే దానము ధర్మము చాలా గొప్పవి. కాబట్టి దానం చెయ్యని వాడికి పాపం ప్రక్షాళన కాదు. పాప ప్రక్షాళన కాకపోతే ఐశ్వర్యము రాదు. ఐశ్వర్యము రాకపోతే భోగములు రావు. మనం ఏ జన్మలోనో మహాపాపాలు చేశాం, ఎవరికి ఇంత అన్నం పెట్టలేదు, అందుకే ఈ జన్మలో దారిద్ర్యం అనుభవిస్తున్నాం. ఈ దారిద్ర్యంలో నేను నీకు పాలు ఇవ్వలేను, ఈ పిండే ఇచ్చాను, అందుకే నాయన నన్ను క్షమించు అనగానే, అయితే ఇక మనకి దరిద్రం నుంచి విముక్తి పొందే యోగం లేదా అన్నాడు ఆ కుర్రాడు. ఉంది, లేకపోవటం ఏమిటి, అదే శివార్చన. నీ అదృష్టం ఇది కార్తీక మాసం నాయన. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి పూజించు, శివుణ్ణి ధ్యానించు. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి శివుడి కోసం తపస్సు చెయ్యి. శివుడు సులభముగా అనుగ్రహిస్తాడు. శివుడు ఎంతో తేలిగ్గా అనుగ్రహిస్తాడు. తక్కిన దేవతల కంటే ఈశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఒక్క చుక్క నీళ్లు పోస్తే శివలింగం మీద అది అభిషేకంగా భావిస్తాడు ఆయన. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానిల్టి గాడి పసరము అల్లసురశాఖి వానింటి మొల్ల చెట్టు. శివలింగం ఎదురుగుండా ఉంది మీకు, అవునా? మీ ఎదురుగుండా పురాణం వింటున్న మీకు అంటే నా వెనక ప్రణవేశ్వరుడు బాణలింగేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. కొద్ది రోజుల్లో నాకు కుడివేపు, మీకు ఎడం వేపు. నేను ఇప్పుడు చేయితాచనే ఈ వేపు అద్భుతమైన బాణలింగం రాబోతున్నది. దాదాపు 18 అడుగుల స్లాబు, ఆ కింద మంచి అద్భుతమైన బాణలింగం పారవట్టం వస్తున్నది. మన పూర్వజన్మ సుకృతం వల్ల చెన్నైలో అంటే మద్రాసులో ఉంటున్నటువంటి పరమ భక్తులు హరనాథ్ గుప్తా గారి కుమారుడు శివప్రసాద్ గారు మనకు ఆ లింగాన్ని ఇస్తున్నారు. ఆయన లింగాన్ని ఇస్తూ, ఇది డొనేషన్ కాదు, శివుణ్ణి మీకు భక్తితో సమర్పిస్తున్నాను, శివుణ్ణి ఆ చేతి పని చేయిస్తున్నాడన్న మహాదాత. ఆయన స్థలం వచ్చింది, శివుడు వస్తున్నాడు. కన్స్ట్రక్షన్ అంటే మాటల శివప్రసాద్ గారేమో ఇచ్చాయని శివప్రసాద్, లింగం ఇచ్చాయని శివప్రసాద్. ఇక సాక్షాత్తు విశ్వేశ్వరుడే ఈ కన్స్ట్రక్షన్కి సాయం చేస్తున్నాడు. నవయుగ కన్స్ట్రక్షన్ పేరు వినేమంటారు, నవయుగ అంటే అద్భుతమైన కన్స్ట్రక్షన్ అది ఆ గ్రూపు. కాళహస్తీశ్వరుడికి గాలిగోపురం, పాత గోపురం కూలిపోతే కొత్త గోపురాన్ని నిర్మాణం చేసి ఇచ్చిన మహానుభావుడు విశ్వేశ్వరరావు గారు, ఆయనంతటి వాడు ఇప్పుడు ఆ నిర్మాణానికి మనకి సహకరిస్తున్నారు. ఈ శుభ సందర్భంలో శివలింగాన్ని ప్రసాదిస్తున్న శివప్రసాద్ గారి కుటుంబానికి సకల శ్రేయస్సు కలుగ్గా కానీ మంగళాశాసనం చేస్తున్నాను. వీరందరూ కూడా కరతాళ్ళతో వారికి అభినందనలు తెలపండి. ఈశ్వరుడికి అద్భుతమైన మందిర నిర్మాణం చేసి మనల్ని అనుగ్రహిస్తున్న నవయుగ కన్స్ట్రక్షన్ శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారు వారి కుటుంబం సర్వకాల సర్వావస్థల్లో శుభం పొందుదురుగా కానీ వారికి కూడా మంగళాశాసనం చేస్తున్నాం. మీరందరూ అలాగే కరతాళ్ళతో వారిని మనస్ఫూర్తిగా పైకి రావాలని కోరుకోండి. గురు కటాక్షం ఉంటే అన్ని కటాక్షాలు ఉంటాయి. ఆ తర్వాత ఎదురుగుండా బిల్వమనం కూడా పెంచుతున్నాం. ఇవన్నీ మాటలు కాదు. గురువుగారు ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ అడగలేదు. ఇక ఇక్కడికి వచ్చి డిబ్బీలో వేసి ఈ రూపాయి అర రూపాయికి ఇక్కడ కనీసం చీపురు కట్టలు కూడా కొనడానికి రావు. ఆ విషయం మీకులో చాలామందికి తెలుసు. అయినా అనేక ప్రసంగాలు చేసి ఈ ఉపన్యాసముల వల్ల అంతో ఎంతో భక్తుల ద్వారా వచ్చే వాటితో ఈవేపు ఏమో అమ్మవారి ఆలయం రామాలయం, అటువైపు శివుణ్ణి ఇచ్చి ఈ ప్రాంతాన్ని మణిద్వీపంగా కైలాసంగా వైకుంఠంగా మార్చాలి అని ఒక సంకల్పం చేశాం. కాబట్టి ఇక్కడ కొంతమంది స్థానికుల యొక్క సహకారం, మరి మహానుభావులైన మీలాంటి భక్తుల యొక్క సహకారం ఎప్పుడూ ఉండాలి. మీరు చేయవలసింది ఒకటే, నిరంతరం శివనామ సంకీర్తనం చేయండి, రామనామ సంకీర్తనం చేయండి. ఇక్కడ శివరామ కోటి రాయమని చెప్పాను, అక్కడ శివ రామనామాలు రాసే పుస్తకం ఉన్నది. ప్రణవపీఠం తరపున ఆ పుస్తకాలు మీరంతా ఫిలప్ చేసి భక్తితో ఇవ్వండి. దాన్ని అక్కడ శివుడి కింద నిక్షిప్తం చేసి హోమంలో కూడా వేస్తాం. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఓ పక్కన అంతలింగం వస్తోంది, ఓ పక్కన ప్రస్తుతానికి ఇక్కడ సూక్ష్మలింగ రూపంలో ఉన్నాడు. ఈ లింగం మీద ఇన్ని నీళ్లు చల్లండి చాలు. దగ్గరకు వెళ్ళి అభిషేకం చేయడానికి ఓపిక లేకపోతే దూరం నుంచే నీళ్లు చల్లినా చాలట. అందుకే నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి అన్నారు. నిజానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పురోహితులు వారు అర్చకులు వారు మంత్రం చదువుతూ ఉంటే భక్తితో అభిషేకం చేయటం చాలా గొప్ప విషయం, అలా చెయ్యలేవు. లేదా గుళ్ళోకి రావడానికి కూడా ఇష్టం లేని దౌర్భాగ్యపు జాతి కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దూరం నుంచి నీళ్లు చల్లారనుకుందాం, అందులో ఒక్క బిందువు ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ వచ్చి శివుడి మీద పడింది. అప్పుడు శివుడు, పాపం దగ్గరికి రాలేకపోయావా, దూరం నుంచి నీళ్లు చల్లావా, ఈ నీళ్లు చల్లడమే నాకు మహన్యాసపూర్వక అభిషేకం అని భావించి ఆనందించి వెంటనే నీ ఇంట్లో కల్పవృక్షాన్ని నాటుతాట. కల్పవృక్షం అంటే ఏమిటి? కల్పవృక్షం అని ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు స్వర్గలోకంలో ఉంటుంది. పాలసముద్రంలోంచి క్షీరసాగర మథన కాలంలో పుట్టింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం అడిగితే అది ఇస్తుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు, అన్నం అంటే అన్నం, సున్నం అంటే సున్నం, నెత్తి కన్నం అంటే కన్నం, ఏదైనా ఇస్తుంది అది. ఆ చెట్టుని నీ ఇంట్లో దాచుతున్నాడు, నాటుతున్నాడు అంటే అర్థం ఏమిటనమాట, శివుడి నెత్తి మీద నీళ్లు చల్లిన వాడికి శివుడు కోరిన కోరికలు తక్షణం తీరుస్తాడని అర్థం. అక్కడ నీళ్లు చల్లితే కోరిన కోరికలు తీరుస్తాడు ఆయన. ఇక రెండవది, ఇంత పత్రి ఆయన శిరస్సు మీద వెయ్యండి, వెయ్యడానికి ఓపిక లేదు, దూరం నుంచి ఆ పత్రి అలా విసరండి. అదే ఆయన పత్రి పూజ, లక్ష పత్రి పూజ. శ్రద్ధతో పత్రితో పూజ చేసినట్టుగా భావించి మీ ఇంట్లో కామధేనువుని కట్టేస్తాడు. కామధేనువు అనగా అది కూడా కోరిన కోరికలు ఇచ్చేటటువంటి ఆవు, స్వర్గలోకంలో ఉంటుంది, పాలసముద్రం నుండి పుట్టింది. అనగా ఈశ్వరుడు ఇంత పత్రి విసిరితే కూడా వాడు ఏమనుకుంటే అది ఇస్తాడు. అందుకని ఈశ్వరుడు అంత వ్యాజ కరుణామూర్తి అన్నారు. ఆయన సులభముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి పుత్ర ఉపమన్యు, నమశివాయ నమశివాయ అనే మంత్రమును జపించుకుంటూ నువ్వు తక్షణం హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో, ఏకాంత ప్రాంతంలో కూర్చో, అక్కడ కూర్చుని జపం చెయ్యి, తపస్సు చెయ్యి. నువ్వు కుర్రాడివి, పరీక్షలు వస్తాయి, అప్పుడు ఎదుర్కోవాలి. కొందరు నీ దగ్గరకు వచ్చి అనవసరం చెప్పమంటారు, అప్పుడు నువ్వు భ్రష్టుడివి కావద్దు. మరికొంతమంది వచ్చి ఎందుకంటే గురువుగారి దగ్గరకు వచ్చి ఈ ఉద్యోగం చేసుకోవడం, ఇక్కడికి బదులు హాయిగా అక్కడికి ఎక్కడికి పెడితే రైల్వే స్టేషన్కి వెళ్తే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకో బస్టాండ్కి వెడితే బాగుంటుందని చెబుతాడు. అలాగే నీకు ప్రలోభాలు వస్తాయి దానికి లొంగకు. లేదా ఎవడైనా వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు కూడా జంకకు. ప్రాణం పోయినా తపస్సుకు వెళ్ళిన వాడివి అక్కడే కఠోర నిష్ఠతో దీక్షతో తపస్సు చేయి అనగానే తల్లికి నమస్కరించి ఎవరికీ చెప్పకుండా 8 సంవత్సరముల వయస్సు కలిగిన బాలుడు ఈ ఉపమన్యువు హుటాహుటిన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో కాలినడకని హిమాలయాలకు వెళ్ళాలంటే ఎంత కష్టమండి. ఇవాళ మనకి విమానాలు వస్తే హాయిగా ఎగిరిపోయి హిమాలయాలకు వెళ్ళగలుగుతున్నాం. డెహ్రాడూన్ అంటే దాన్ని డోన్ అని కూడా అంటారు, ఉత్తరాఖండ్కి రాజధాని, అక్కడ దాకా విమానం ఉంది. హాయిగా ఢిల్లీ వెళ్ళిపోవచ్చు, ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడ నుంచి విమానం ఉంటుంది, హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా డెహ్రాడూన్ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి 6 గంటలు ప్రయాణం చేస్తే 5 గంటలు కారులో కేదారం బదరి వెళ్ళిపోవచ్చు 6-7 గంటల్లో. కానీ పూర్వం అలా కాదు, కాలినడకన వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంకా రైళ్లు కూడా కొన్ని ఉన్నాయి, ఇప్పుడంటే కరోనా వచ్చి కొన్ని రైళ్లు ఆపేశారు. కానీ డైరెక్ట్గా డోన్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, అది ఎక్కడో ఎర్నాకుళంలో బయలుదేరి లేక చెన్నైలో బయలుదేరితే విజయవాడలో మనం ఎక్కితే డైరెక్ట్గా డెహ్రాడూన్ పట్టుకుపోతుంది. హరిద్వార్ హృషికేశ్ మీదుగా డెహ్రాడూన్ పట్టుకుపోతుంది. లేదా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ప్రాచీన కాలంలో కేకారణ్యాల్లో కాలినడకన వెళ్ళాల్సి వచ్చేది. నెలాళ్ళు 40 రోజులు 50 రోజులు కూడా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. నడిచి దారిలో పులులకి సింహాలకి ఆహుతైపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల గంగానదిని దాటి అందులో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. నేను నా అదృష్టవశాత్తు పూర్వం కాలినడకన వెళ్ళాను నా చిన్నప్పుడు. నేను ఇప్పుడు కాలినడకన వెళ్ళక్కర్లేకుండా చాలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అందులో మహానుభావుడు ఒక యోగీశ్వరుడు మనకి ప్రధానమంత్రి అయ్యాడు మన పూర్వజన్మ సుకృతం వల్ల. ఆయన వచ్చాక ఆ ప్రాంతాలు అద్భుతంగా తయారయ్యాయి. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఆ ప్రాంతాలు అపూర్వంగా తయారయ్యాయి. కానీ ఉపమన్యువు కాలంలో అతి భయంకరమైన కేకారణ్యాలు, ఓ పక్కన మద్ది చెట్లు, లొద్దుగు చెట్లు, తాడి చెట్లు, ఇటువంటి చెట్లు గీజురు బాజురుగా అరుస్తూ ఉంటే, ముళ్ళ చెట్లు దారిలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే, మధ్యలో రకరకాల సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటే, మరో పక్క నుంచి పొట్టల్లోంచి పాములు బుస్సు బుస్సు అని మీదకొస్తూ ఉంటే, కొన్ని చోట్ల సింహాలు, పులులు, శార్దూలాలు, శరభాలు, గంధ, గజ, గవయ, గండభేరుండ, జిల్లి, హరి, శరభక, కిటిమల్లాద్భుత, కాక ఘూకమయమైన అరణ్యాలవి. ఓ పక్కన ఇంతంత ఈగలు, అడవి ఈగలు ఉంటాయి తెలుసా, శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళండి, ఇంతంత ఈగలు గుంజన వచ్చి మీదకు వాళ్తాయి. అవి కుట్టేయంటే దద్దురు వచ్చేస్తుంది మనకి. అడవుల్లో అలాంటి ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, పెద్ద పెద్ద సింహాలు, పులులు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడంటే కొంత తగ్గాయి, కానీ ఆ రోజులు మరింత భయంకరంగా ఉండేవి. అటువంటి అడవుల్లో ఈయన ఏ భయము లేకుండా నిర్భయంగా నమశివాయ నమశివాయ అనుకుంటూ వెళ్ళేవాడు. ఎక్కడైనా పొరపాటున సింహాలు లాంటివి ఎదురైతే ఓం నమశివాయ అనేవాడు. ఆ సింహాలు పక్కకి తప్పుకునేవి. ఎలుగుబంట్లు వస్తే నమశివాయ, పులులు వస్తే నమశివాయ అనేవాడు. అవే తమంతా తాము పక్కకి తప్పుకునేవి. ఈయన ముందుకు వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా 40 రోజులు వాళ్ళ అడవి నుంచి బయలుదేరి నడిచి హిమాలయ పర్వతాలలో కేదార ప్రాంతం చేరాడు. అప్పటికి కేదారము లేదు, శివలింగమే, అక్కడ లింగావిర్భావం కాని రోజులు కదా అది. ఉపమన్యుడి కాలంలో, ఈ ఉపమన్యుడు కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడో 17వ కల్పంలో ఉపమన్యువు. ఇప్పుడు ఉపమన్యువు కాలానికి లింగాలు వచ్చాయి, అప్పటికి ఇంకా లింగాలు లేవు, ఇన్ని క్షేత్రాలు లేవు. ఆ 17వ కల్పంలో ఈ మహాత్ముడు అక్కడికి వెళ్ళాట. అక్కడ గంగానది దబ 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 కింద పడుతున్నది. కేదారం దగ్గర ఉన్న గంగని మందాకిని అంటారు. గంగానది గంగోత్రి దగ్గరేమో భాగీరథి అని పిలువబడుతుంది. అదే కేదారం దగ్గర మందాకిని అంటారు. బదరీ దగ్గర అలకనంద అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో గంగ ఒక్కొక్క పాయ. ఈ పాయలు మొత్తం 7. ఈ 7 కలిసి హృషికేశ్ దగ్గరికి వచ్చేసరికి అఖండ గంగ అయిపోతాయి. రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, అలకనంద, ఇటు మందాకిని, ఇటు గంగోత్రి నుంచి వచ్చే భాగీరథి, ఇవన్నీ కలిసిపోయిన గంగని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రారంభంలో గంగ హిమాలయాల్లో పడి 7 పాయలయ్యింది. ఈ 7 పాయల్లో ఒకటేమో గంగ, మిగతా పాయల్ని సీత, సుచక్షువు, సింధువు, ఈ 3 తూర్పుకి ప్రవహిస్తాయి. సీత, సుచక్షువు, సింధువు, ఈ 3 తూర్పుకేసి ప్రవహిస్తాయి. పావని, హ్రాదిని, నళిని, ఈ 3 పాయలు పడమరకేసి ప్రవహిస్తాయి. ఈ 3 పడమర, 3 తూర్పు, మధ్యలో గంగ, ఈ ఏడు కలిస్తే అఖండ గంగ. అందుకే హృషీకేశ్ దగ్గర మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది గంగ. మీరు ఎవరైనా గంగోత్రి దగ్గర కానీ, యమునోత్రి దగ్గర కానీ, కేదారం దగ్గర కానీ, బదరీ దగ్గర కానీ వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు ఉంటే, నాతో యాత్రకు వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు ఇందులో, అసలు ఎన్నిసార్లు పిలిచినా రాలేని దురదృష్టవంతులు కొంతమంది ఉన్నారు, ఒక్కసారి అక్కడ గంగలో మునిగి పైకి లేవగలరా ఎవరైనా? గడ్డగట్టేస్తుంది శరీరం, భయంకరమైన మంచుది, మైనస్ డిగ్రీలో ఉంటుంది అక్కడ వాతావరణం. అక్కడ సరస్వతీ నది ఉన్నది బదరీ దగ్గర. ఈ బదరీలో 2003 అప్పటికి మా పెద్దమ్మాయికి దాదాపు 7 ఎంతో ఉంటాయి, 8 ఆ చిన్నపిల్లని బుడుగ్గును ముంచేశాను శ్రీకరిని. అలా ఉండిపోయిందంతే, అసలు మాట్లాడలేదు, స్తబ్ధమైపోయింది. ఏదో నీళ్ళంటే నీళ్ళు అనుకుంది, తీరా గంగలోకి వెళ్ళాక మంచుకు అలా స్తంభించిపోతే పైకి తీసుకొచ్చి ఒళ్ళంతా తుడిచి కాస్త కప్పేసరికి తల ప్రాణం తోకొచ్చింది. ఆ అరగంట తర్వాత అండ మొదలెట్టింది, అప్పటికి తేరుకుందనమాట. భయంకరమైన చలిది, మేము అలా మొలిగిన వాళ్ళం, సరస్వతిలో స్నానం చేసాం. సరే ఏది ఏమైనా ఆ రోజులన్నీ అపూర్వమైన కాలాలు, ఎన్నో యాత్రలు చేసాం. 2002 మళ్ళీ ఈ చారుధామకి వెడుతున్నాం. మీ యోగం బాగుంటే మాతో రాగలుగుతారు, వస్తే ఎన్నో విశేషాలు చూడగలుగుతారు. ఇప్పటి నుంచి గురుభక్తితో ఉంటే మీకు ఆ యోగం పడుతుంది. ఈ విధంగా పరమ పవిత్రమైన ఆ ప్రాంతంలో ఈ కటిక చలిలో మందాకిని దగ్గరకు ఉపమన్యువు చేరాడు. అందుకని ఇంత ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది. ఆ మందాకిని యొక్క చలి ఈ కుర్రాడు మొదట్లో తట్టుకోలేకపోయాడు, చచ్చిపోతానేమో అని భయం కలిగింది. అప్పుడు ఆయన, శివ నీ కోసం తపస్సు చేయడానికి వచ్చాను, భయంకరమైన నా పాత పాపముల నుండి నాకు విముక్తి కలిగించు, లేదా ఈ క్షణమే చంపేయి అని ఆ శివుడికి భక్తితో ఒక నమస్కారం చేసుకున్నాడు. అక్కడ శివుడి యొక్క ఒక ఊహ చేసుకుని ఓ విగ్రహం తయారు చేసుకున్నాడు. అప్పటికి లింగం అంటే ఏమిటి ఇంకా పూర్తిగా తెలియదు దీనికి. చెప్పాక లింగోద్భవం అయ్యి ఎంతో కాలం అవ్వలేదు, పెద్దగా ఇంకా కేదారం వంటి జ్యోతిర్లింగాలు రాల, లింగం ఉందండి, లింగం లేదంటల్లా. లింగం ఎప్పుడూ ఉంటుంది, శివుడు సృష్టి ఆరంభకాలంలోనే లింగం అయ్యాడు. కానీ లింగ పూజ విధానం కానీ, ఇన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ ఇంతలా ఆ రోజుల్లో లేని రోజులు. అందుకే వాడికి తోచినట్టుగా మట్టితో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం చేసి పెట్టుకున్నాడు. పాప వాడికి పెద్దగా తెలియదు, అయినా ఇసుక మట్టి కలిపిన ఒక విగ్రహం తయారు చేసి పెట్టుకున్నాడు. దాని మీద గంగాజలం పోశాడు. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ. మందాకిని జలం పోసేవాడు, గంగాజలం పోశాక ఇదే గంధమని ఇంత మట్టి వేసేవాడు. అక్కడ పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు పట్టుకొచ్చి వేసేవాడు. మందార పుష్పాలు చాలా దొరుకుతాయి అక్కడ, మంచి కొండలు ఉన్నాయి అక్కడ కదా, హిమాలయ పర్వతాల్లో పెద్ద కొండలేగా అవన్నీ ఘాట్లే. ఆ కొండల్లో ఎలుగుబంట్లు ఎక్కువ తిరుగుతాయండి. ఈ మందాకిని నదికి అవతల వైపు ఉన్న కొండల మీదకి ఎక్కడం అసంభవం. మానవ మాత్రుడు ఎవడన్నా ఆ కొండలు ఎక్కగలిగితే వాడికి దండ వేసి దండం పెట్టచ్చు, ఎందుకంటే నేను ప్రయత్నించి ఓడిపోయాను. చాలా కష్టం ఆ కొండలు ఎక్కడం. అసలు ఆ గంగ దాటడానికే మన శరీరం స్తంభించిపోతుందని చెప్పారు. గంగలో గడుగు పెడితే కాళ్ళు కొట్టుకుపోతాయి, మీ కాళ్ళు స్తంభించి రాళ్ళు అయిపోతాయి, ఇక అవతలకి ఏం పెడతావు, కొండే వెక్కుతావు. ఈ కుర్రాడికి శివభక్తి ఉంది కనుక అవతలకి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చేవాడు, ఆ పువ్వులు పెట్టేవాడు. ఈ విధంగా నమశివాయ నమశివాయ అనేవాడు. ఈశ్వరానుగ్రహంతో చలిని జయించాడు, ఆకలి జయించాడు, నిద్ర జయించాడు. నమశివాయ మంత్రం మాత్రం నిరంతరం విడిచిపెట్టకుండా చేసేవాడు. ఈ ప్రాంతాల్లో కొన్ని పిశాచాలు ఉంటాయి. ఎప్పుడూ తపస్సు చేసేవాడిని పాడు చేయడానికి, బాగుపడేవాడిని పాడు చేయడానికి కొన్ని రాక్షస శక్తులు, పిశాచ శక్తులు ప్రయత్నిస్తాయి. విశ్వామిత్రుడు యజ్ఞం చేద్దాం అనుకున్నాడు. రావణాసురుడి యొక్క అనుచరులు తాటక, మారీచుడు, సుబాహుడు, ఇంకా కరుడు, దోషణుడు, ఈ రాక్షసులంతా యజ్ఞాలు పాడు చేశారా లేదా? రాముడు వచ్చేదాకా వాళ్ళు ఎన్నో అకార్యాలు చేసి ఎంతోమంది ఋషులు చంపేశారు. కాబట్టి యజ్ఞాలు పాడు చేయడానికి ఆనాడు ఆ రాక్షసులు ఉండేవారు. ఆ మధ్య మధ్యలో డైరెక్ట్గా పిశాచాలు చెవుల్లోకి వచ్చి అరుస్తాయి, చీల్చి తింటామంటాయి. అమ్మో ఎన్ని పరీక్షలు పెడతారో ఈ రాక్షసులు, పిశాచాలు ఎప్పుడూ పరీక్షలు ఉంటాయి. అదే పిశాచాలు రాక్షసులు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్రాణవపీఠంలోనే కూర్చుని ఎవడో జపం చేస్తుందో అనుకున్నాడు అనుకో, నువ్వు ఇక్కడ ఎందుకురా? అక్కడికి వెళ్ళి అది ఏదేంటిది, ఆదివారం మేక మాంసం అమ్ముకునే కొట్లో అయితే నీకు బోల్డ్ చేత వస్తుంది, ఇక్కడ గురువుగారు ఇచ్చే 10,000 ఇల్లు ఏం సరిపోతుంది, అక్కడికి వెళ్ళామనుకో నీకు మాంసం పెడతారు, రోజు 500 ఇస్తారు అంటారు. అప్పుడు ఈ పిచ్చాడు మాంసం కోసం పరిగెడతాడు, చివరికి వాడు బతికే మాంసం అవుతుంది. ఇలాగనమాట మనుషులు ఎప్పటికప్పుడు పాడు చేయడానికి ఎన్నో శక్తులు ఉంటూ ఉంటాయి. హాయిగా ఇక్కడ ఎవడో జపం చేసుకుంటున్నాడు అనుకోండి, ఎక్కడెందుకు జపం చేసుకుంటావు, అక్కడికి ఎక్కడికో వెళ్ళి జపం చేసుకుంటాడు. అలాగే అయ్యప్ప దీక్ష తీసుకున్నారనుకోండి, వీళ్ళు కష్టపడి మా శివతేజ వాళ్ళ అన్నయ్యాను, ఎవడో పిచ్చాడు అసలు ఎవడేయమన్నాడయ్యా నేను నల్ల డ్రెస్సు, ఎవడేయమన్నాడయ్యా ఎర్ర డ్రెస్సు అంటాడు. అలాంటి పాపిష్టి వాడిని పీకు కోసేయాలన్నారు పెద్దలు, నేను అంటలేదు ఈ మాట. ఇలా మిమ్మల్ని భ్రష్టులు చేయడం చాలామంది అవుతారండి. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే అయ్యప్ప డ్రెస్ చేసి వేసుకునే వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళనే వాడు దృష్టిలో పాపాత్ముడు, కాకపోతే అయ్యప్ప డ్రెస్ అంటే ఎంత కష్టమో తెలుసా, ఆ దీక్ష వహించడం ఎంత కష్టమో తెలుసా. అలాంటి దీక్షలు చేస్తున్న అయ్యప్ప భక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో హిందూ మతం బతికి ఉంది. భవానీ దీక్షలు చేస్తున్నారు కనుక ఇంకా మన ధర్మం నిలబడింది. విష్ణువు యొక్క దీక్షలు చేస్తున్నారు కనుక మన ధర్మం నిలబడింది. ఈ అయ్యప్ప దీక్షలు లేకపోతే, ఈ భవానీ దీక్షలు లేకపోతే, ఈ శివదీక్షలు లేకపోతే, ఈ వైష్ణవ దీక్షలు లేకపోతే ఈ ధర్మం ఎప్పుడో కొట్టుకుపోయేది. అలా దీక్షలు చేసేవాడిని నేనెందుకయ్యా అంటాడు వాడు. దీక్షల కాలంలో జాగ్రత్తగా ఉండమను, తర్వాత బాగుపడము అనేది వేరే విషయం. అసలు నువ్వెందుకు వేయడం దీక్ష అంటాడేటో పిచ్చాడు, ఇంకో పిచ్చాడు ప్రదక్షిణలు వద్దంటాడు, ఒకడు వచ్చి నాగులు చదువుతున్నాడు పొట్టలో పువ్వు పాలు వద్దంటాడు, ఒకడు వచ్చి శివుడికి అభిషేకం వద్దంటాడు, ఇంకోటి వచ్చి నైవేద్యం వేస్ట్ అంటాడు. ఇలాంటి పరమ నీచులు భ్రష్టులు తయారయ్యారు. ఇంకోటి వచ్చి ఆంజనేయస్వామి చెయ్యి బొమ్మే విరిగితే ఏమవుతా అంటాడు వాడు. వాడి చేతులు కాళ్ళు విరిగే రోజులు వచ్చాయి గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ పాపాలు ఎక్కడికి వెళ్ళవు. ఏం వెళ్ళకూడదు అనుకుంటారా? భగవంతుడు అంటే, వేదం అంటే ఏమిటి, ఆలయం అంటే ఏమిటి, ఈ ద్రోహాలు చేసేవాడు ఎక్కువ కాలం బతకడు. తాత్కాలికంగా వాళ్ళ చేతులు అధికారం ఉందని ఇతరులను బాధ పెడితే పెట్టచ్చు కాక, ఇటువంటి వాళ్ళు ఎంతమందిని చూసాం? రావణాసురుడే కుప్పకూలిపోయాడు, దుర్యోధనుడు కుప్పకూలిపోయాడు, మహానుభావులు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకున్న వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఎముకలు సున్నం కూడా మిగలవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు ధర్మానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. ఇష్టం ఉంటే ధర్మాన్ని పాటిద్దాం, లేదా మానేయండి. ఇతరులను విమర్శించడం మనకెందుకు? ఇతర ధర్మాల జోలికి మనం ఎప్పుడైనా వెళ్ళామా? వెళ్ళలేదు. మన ధర్మం జోలికి వస్తే మన ధర్మం కోసం ప్రాణం ఇచ్చి నిలబెట్టుకోవాలి. ఇవాళ మళ్ళీ అలా ధర్మాన్ని నిలబెట్టుకునే కార్యకర్తలు మీలాంటి వాళ్ళు తయారయ్యారనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మధ్యవర్తి సత్సంగంలో ఉన్న అఖండమైన ఈ జీవులు, ఈ భక్తులు ధర్మ సంస్థాపన కోసం చాలా పనులు చేస్తున్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నారు. కాబట్టి పరీక్షల్లోంచి నిలబడి తట్టుకోవాలి. తట్టుకుంటే జీవుల్ని భగవంతుడు రక్షిస్తాడు. ఈ కుర్రవాడు శివుడి నామస్మరణం తప్ప మరొకటి ఏది ఎరగడు గనక ఇతడికి చలి, ఆకలి, దప్పిక అన్నీ పోయినా ఇప్పుడు పిశాచి పరీక్ష వచ్చిందిట. చెప్పానుగా మీకు మహాత్ములకి ఈ పిశాచి పరీక్షలు ఉంటాయి. వీటిల్లోంచి బయటపడ్డమే మీరందరూ భక్తులు చేయాల్సింది. మీరందరూ భక్తులు గుర్తుపెట్టుకోండి, ఎవడేమన్నా పట్టించుకోకండి. రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చి ఎవడోడు మిమ్మల్ని పాడు చేయడానికి గుడికి వద్దంటాడు. శీను ఎందుకు వచ్చింది ఆయన నీకు ఈ గుడి, హాయిగా పంచి కట్టుకుంటున్నావు, చివరికి నువ్వు కూడా పంతులు గారిలా తయారైపోతున్నావు, దీని బదులు అక్కడ ఎక్కతో పిల్ల ఉంటుంది, మంచి పిల్లని పెళ్లి చేసుకో హాయిగా అంటాడు. నేను రేపు పొద్దున ఎవడో వచ్చి అప్పుడు పొట్టలో పడ్డావా, ఇన్నాళ్ళు నువ్వు చేసిన జపంతా పాడైపోతుంది. మహాతపస్సు చేసిన విశ్వామిత్రుడిని మేనక పడగొట్టింది. అప్పుడే ఆయన, మేనక ఇప్పుడు రావద్దు, రా ఆనక అన్నాడా? మేనకరి కనుక ఆనక రమ్మని ఉంటే, ఈయన మానకుండా తపస్సు చేసి ఉంటే వెంటనే ముక్తి పొందేవాడు. మేనక దగ్గరికి వెళ్ళాడు, 100,000 తపస్సు పడి మళ్ళీ 107 నానాయాతన పడ్డాడు. దిక్కుమాలిన మేనక ఒక్క కంటి చూపుతో వాడు పడగొట్టాడు. విశ్వామిత్రుడే పడిపోతే ఇలాంటి వాడు పడిపోవడం ఆశ్చర్యం ఉంది. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికి ఏ ప్రలోభానికి లొంగకూడదు. భ్రష్టుల్ని చేసి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మనం మన ధర్మం మీద దృఢంగా నిలబడాలి. అదే ఉపమంజువు చేసిన పని. ఈ పిశాచాలు వచ్చి రకరకాల రూపంలో ఊ అని మీదపడేవి, చంపుతాము తింటామనేవి, బెదిరించేవి. కొన్ని పిశాచాలు అందమైన ఆడపిల్లలుగా మారిపోయి సుందరంగా సుందరంగా అని మీదపడేవి. ఈ సుందరంగా అన్న ఆయన వెంటబడలేదు, సుందరాంగి అన్న వెంటబడలేదు. ఒకటి వచ్చి ఏం చేసింది, నీకు బోలెడంత ఐశ్వర్యం ఇస్తాను, ఆవులు కావాలా నీకు ఇస్తాను, పాలు ఇస్తాను, ఇళ్ళు ఇస్తాను, రా నేనే శివుడు పంపగా వచ్చిన దూతనన్నదట. ఓ పిశాచం అచ్చం అమ్మవారి యొక్క రూపం ఒకటి ధరించి, నేనే శివదూతిని, లలితా సహస్రనామంలో శివదూతి అనే నామం ఉందే నాదే, నేను నీకు వరాలు ఇవ్వడానికి వచ్చానడగానే వీడికి అర్థమైపోయింది ఇది పిశాచమాయని. ఓసి శివదూతి రూపంలో వచ్చినాడు ఓ పిశాచానివి, నేను లొంగను పో అన్నాడు. అంటే ఈయన ఏ వేషానికి లొంగలేదు, భయానికి లొంగలేదు, ఏ ప్రలోభాలకి లొంగలేదు. ఆ మధ్యన ఒక ఆయన తపస్సు చేశాట. గురువుగారు చెప్పిన వెంటనే బయలుదేరి బదరీ వెళ్ళాడు. బదరీలో గురువుగారు చెప్పినట్టే తపస్సు చేసి వైకుంఠానికి పోదామని వెళ్ళాడు. తీరా నాలుగు రోజులు తపస్సు చేయగానే డైరెక్ట్గా విష్ణువు ప్రత్యక్షమై వైకుంఠానికి వచ్చేస్తామన్నట్ట. అదేమిటయ్యా అప్పుడే నువ్వు వచ్చేసావు, తపస్సు చేసేవాడి దగ్గరికి ఇంద్రుడు రంభనో ఓరోసునో పంపుతారనుకున్నాను, రంభ ఓరోసులు లేకుండా డైరెక్ట్గా వైకుంఠం అంటే రాగెళ్ళాము, ముందు కాస్త వాళ్ళని పంపించోయ్ అన్నట్ట. ఇది ఇలా ఉంటాయి దిక్కుమాలాల తపస్సులు. ఇంత కష్టపడి తపస్సు చేసి విష్ణువు పిలిస్తే మళ్ళీ రంభ అంటాడేమిటి వీడు, ఓరోసు అంటాడేమిటి. ఈ కోరిక ఇంచుమించుగా చాలామందికి ఉంది, పైకి పెట్టట్లేదు. కానీ మా పార్థసారథి గారు మాత్రం ఇప్పుడు రంభ వస్తే తర్వాత రమ్మని అనగలరా, అనలేరట్టు. నేనల్లా వ్యాసులు అన్నారు, ఎంత గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగిన అటువంటి జితేంద్రియులే పొట్టలో పడిపోతే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముందన్నారు. కాబట్టి ఈతడు మాత్రం అటువంటి వాటికి లొంగలేదు, ఈ భయంకర పరీక్షలు తట్టుకున్నాడు. ఈ పిశాచాలు వచ్చినప్పుడల్లా నమశివాయ అనేవాట. ఇక్కడ రాశారండి లింగపురాణంలో వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నాను, శివ ఎందుకు నాకు ఈ పరీక్ష అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఓం నమశివాయ ఓం నమశివాయ అని కన్నీటి ధారతో శివశివ అనేవాటి పాపం. ఆయన కన్నీళ్లు పెట్టుకుని గద్గద కంఠంతో శివ శివ అంటూ ఉంటే తట్టుకోలేక ఈ పిశాచాలు హాహాకారాలు చేసి అల్లాడి ఢామ్ అనే శబ్దంతో కుప్పకూలి కింద పడి చచ్చిపోయేవి. కొన్నేమో పగిలిపోయి చచ్చేవి, తల పగిలి కొన్ని భస్మైపోయేవి. కాబట్టి దుష్టశక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం వెంటనే నమశివాయ అనే పంచాక్షరి జపం చేయాలి. ఈ పంచాక్షరి జపం చేసేవాడి జోలికి ఏ పిశాచ్య శక్తి రాదు. శివుడు ఇంట్లో ఉండాలి, శివుడు కంఠం దగ్గర ఉండాలి, శివుడు నీ నాలుక మీద ఉండాలి, శివుడు మీ ఇంటి చుట్టుపక్కల ఉండాలి, సర్వం శివుడు అయి ఉండాలట. ఇప్పుడు కలియుగంలో ఇంట్లో శివలింగం ఉంచుకోవడానికి భయపడుతున్నారు పిచ్చాళ్ళు ఎవరో. కానీ శివో దాత శివో భోక్త శివస్య హృదయం సర్వం, ఈ జగత్తంతా శివహృదయం అనుకోవాలట. అందుకే కాశీలో ఇంటింట్లోనూ ఒక శివలింగం ఉంటుంది చూడండి. శివలింగం లేని ఇల్లు చూపించగలరా కాశీలో, ఉజ్జయినిలో కానీ శ్రీశైలంలో కానీ. అలాగే దక్షారామం దగ్గర ఆ యక్షణముక్తేశ్వరుడు అని కాకినాడలో ఉంటారు, కాకినాడలో ఆ అగ్రహారం ఒకటి ఉన్న దగ్గర ఆ ఊరిని ఏమంటారు సంపర. ఇంటిల్లు ఇల్లుళ్ళు శివాలయమే అక్కడ. అందుకే పూర్వకాలంలో ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవించారు. ఇప్పుడేమిటి, శివాలయానికి ఎదురుగుండా ఉండకూడదని చెప్పాట. ఏ పిచ్చి పీరుగు చెప్పాడో చెప్పాడు, పిచ్చి పీరుగు నరకానికి పోతాడు. శివుడికి ఎదురుగుండా శివుడికి పక్కన ఉండాలట. అందుకనే శివపురాణం వంటి పురాణాలు వేదాలు ఏం చెబుతున్నాయి, నా ఎడమ వైపున శివుడుగాక, కుడివైపు శివలింగం ఉండుగాక, ఎదురుగుండా శివుడుగాక, వెనక శివుడుగాక, సర్వం శివమయమవుగాక, శివుడి మధ్యలోనే ఉందునుగాక అన్నాడు ఆయన. ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికి కూడా లింగధారులని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చాగంటి వారు, మల్లంపల్లి వారు, యువటూరి వారు, తర్వాత ఇలాగ శివలింక వారు, వీరంతా ఆరాధ్యులు. శివలింగాన్ని మెడలో కట్టుకునేవారు పూర్వం. ఇప్పటికి కూడా మీరు చూడండి, కే విశ్వనాథ్ గారు, కాశీనాథుని విశ్వనాథ్ గారు డైరెక్టర్ గారు, ఆయన మెడలో లింగధారణ చేస్తారు. ఇంత లింగం ఉంటుంది, లింగం లేకుండా అన్నం తినరు. పొరపాటు లింగం పడిపోతే చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలాగే చంద్రమోహన్ అని సినిమా యాక్టర్ హీరో ఉన్నాడు, ఆయన ఇంటి పేరు మల్లంపల్లి. వారు మెడలో లింగం ఉంటుంది, లింగధారులు వారు. మన ఎంతోమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీపతి పండితారాధ్యుల వారు, అలాగే మా మల్లంపల్లి వారు, ఏకోరాము గారు, వీళ్ళంతా కూడా, అలాగే శివలింక వారు, కాశీనాథుని వారు, యవటూరి వారు, వీరంతా ఆరాధ్యులు. మెడలో శివలింగం కట్టుకున్నారు. అందుకే అటువంటి వాళ్ళకి శవదహనం కూడా చేయక్కర్లేదట. వాళ్ళ మెడలో శివలింగం ఉండడం వల్ల వారు శరీరం విడిచిపెట్టగానే ముక్తి పొందేవారు. ఇప్పుడు శివలింగం ఎంతమంది ధరిస్తున్నారు? వాళ్ళు శివలింగం ధరించకపోయినా కనీసం ఇంట్లో శివలింగం పెట్టుకోవట్లేదు, అన్నం తింటున్నారు. అది శవం చేతి భోజనంతో సమానం. శివలింగం లేని ఇంట్లో భోజనం చేస్తే శవహస్త భోజనంతో సమానం. కనీసం అవేమి లేకపోయినంత విభూతి పూసుకుని అన్నం తినండి, భస్మధారణ చేయండి. నుదుట విభూతి ఉన్నవాడు చచ్చిపోతే వాడు నరకానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్తాడు. అసలు భస్మం లేని నుదురు చూడకూడదు. దిగ్భస్మరహితం పాలం దిగ్రామ అశివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం. నుదుట విభూతి లేకపోతే ఆ జన్మ దరిద్రపు జన్మ. నుదుట విభూతి లేకపోతే అటువంటి వాడు ముఖం చూస్తే మహాపాపాలు చుట్టుకుంటాయి. ఇంట్లో శివ శివ అనకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానం. అందుకని ఎప్పుడు కూడా ముందేం చేయాలి, నుదుటి విభూతి రాసుకోవాలి. నమశివాయ అన్నాకే అక్షరాభ్యాసం చేస్తున్నావా లేదా? మూలా నక్షత్రం వచ్చింది, లేదా రేపొద్దున మాఘమాసంలో పంచమి వస్తోంది, సరస్వతీదేవి యొక్క జన్మతిథి. అలాంటప్పుడు సరస్వతీదేవి సన్నిధానంలో ఎంతోమంది గురువుగారి దగ్గరకు వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. ఈ అక్షరాభ్యాసంలో ఓం నమ శివాయ సిద్ధ నమః అని ఎందుకు రాయిస్తున్నామంటే, నమ శివాయ అంటేనే అది విద్య, లేకపోతే వాడికి అక్షరాభ్యాసం చేసినట్టు కాదు. కాబట్టి తప్పనిసరిగా శివనామం లేకపోతే ఆ విద్య అవిద్య అవుతుంది. ఇప్పుడు ఈయన ఈ పిశాచాలు వచ్చి మీద పడుతున్నప్పుడల్లా నమశివాయ అని కన్నీరు కారుస్తూ అంటూ ఉంటే, ఆ మహాప్రభావానికి ఉపమన్యువు యొక్క నామస్మరణానికి ఆనంద బాష్పాలు కారుస్తూ శోకిస్తూ భక్తితో నమశివాయ అంటూ ఉన్న శక్తికి పిశాచాలు భస్మైపోయాయి, పటపటలాడి పగిలి చచ్చాయి. ఏ దుష్టశక్తులు ఈశ్వర భక్తి కలిగిన వాడిని ఏమీ చేయలేవు. అందువల్ల నిరంతరం ఏం చేయాలన్నమాట, నుదుట విభూతి ధరించాలి, పంచాక్షరి జపంతో అక్షరాభ్యాసం చెయ్యాలి. దిగ్రామమ శివాలయం, శివాలయం లేని ఊళ్ళో అన్నం తినకూడదు, అసలు అక్కడికి ఉండకూడదు. మీ అదృష్టం వల్ల ఇక్కడ శివుడు ఉన్నాడు, అక్కడ శివుడు వస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో రేపు మీరు తినే అన్నం పవిత్రాన్నం, ఇంతవరకు అపవిత్రాన్నం కింద లేక. అందుకే అసలు గ్రామంలో శివాలయం లేకపోతే ఉండద్దు అన్నారు. చిట్ట చివరికి ఏమన్నాడు తెలుసా, అసలు నీ జన్మే దండగా శివ అనకపోతే అన్నాడు అంతే. దిగ్ భస్మరహితం పాలం, దిగ్ గ్రామమ శివాలయం, దిగ్ అనీశార్చన జన్మ. రోజు శివుణ్ణి పూజించకపోతే, కనీసం రోజు కాకపోతే సోమవారమైనా పూజించకపోతే, ఈ కార్తీక మాసంలో అయినా వచ్చి శివుడి మీద ఇంత బిల్వపత్రమో ఆకో నీరో పోసి పూజించకపోతే నువ్వు పుట్టిన నీ జన్మదండగా శివుణ్ణి అర్చించని జన్మ వ్యర్థం దండుగా. అటువంటి వాడికి లేదు పండుగ. వాడు చచ్చాక అనేక ఘోర కఠోర క్రూర నరకాల పాలవుతాడు, యముడు వాడిని శిక్షిస్తాడు, పుణుకులు వేయించినట్టు వేయించేస్తాడు. బతికున్న పందిరి కాల్చి చంపేస్తే ఎంత బాధ కలుగుతుందో అలాంటి బాధలు వాడికి కలుగుతాయట. అమ్మో ఒకటిగా చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి మీరు అదృష్టవంతులు, శివుడి దగ్గరికి రెండు రోజు కాసేపు ఇన్ని నీళ్లు చల్లండి, ఒక పత్రి వెయ్యండి, స్తుతించండి, దండం పెట్టండి, ఏమీ లేకపోతే కనీసం అక్కడికైనా వచ్చి దండం పెట్టండి. ఒకవేళ గురువుగారి మీద కసి ఉంటే శివుడిని ఏం చేశాడు, శివుడి దగ్గరికి వచ్చి దండం పెట్టు. కర్మ భ్రష్టుడివి కాకు చేజేతులు అన్నారు. అక్కడ మనిషి కాదుగా మనకు కావాల్సింది, నీకు ఈశ్వరుడు కావాలా మనిషి కావాలా? మనిషి ఎవడైనా అవ్వచ్చు, వాడు ఉంటాడు రేపు పోతాడు, కానీ ఈశ్వరుడు శాశ్వతం. ఈ విధంగా ఆయన శివార్చనతో పిశాచ విముక్తి పొందాడు, రాక్షస విముక్తి పొందాడు. కొంతకాలం జరిగింది. ఇప్పుడు శివుడు ఈయన్ని పరీక్షించాలనుకున్నట్ట. వీడు లోభమునకు లొంగుతాడా లేదా, లాభాలకు లొంగి తపస్సు మానుతాడా లేదా అనుకున్నాడు. అనుకుని ఐరావతం ఒకటి సృష్టించుకుని నందీశ్వరుణ్ణి ఐరావతంగా మార్చి, తాను ఇంద్రుడిగా మారి, పార్వతిని శచీదేవిగా మార్చి, దేవతలుగా ప్రమథగణాలని మార్చి ఇంద్రుడి వేషం వేసుకుని ఉపమన్యు ఉన్న చోటుకు వచ్చాడు. ఉత్తిష్టోత్తిష్ట ఉపమన్యు, ఓ ఉపమన్యు లే అన్నాడు. ఉపమన్యుడు కళ్ళు తెరిచాడు, ఎదురుగుండా ఐరావతం కనపడింది. ఐరావతం అంటే తెల్లని ఏనుగు. ఏనుగులు నల్లగా ఉంటాయి కానీ అది మాత్రం తెల్ల ఏనుగు, అరుదుగా ఉంటాయి అలాంటి ఏనుగులు. తెల్ల పుల్లు చూశారుగా మీరు, అలాగే తెల్ల ఏనుగులు కూడా ఉంటాయి. ఏనుగుకి రెండు దంతాలు ఉంటాయి కానీ ఐరావతానికి నాలుగు దంతాలు ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది ఐరావతం. ఈ ప్రపంచంలో చాలా తెల్లగా ఉండేవి కొన్ని, శివుడు తెల్లగా ఉంటాడు. ఇక సరస్వతీదేవి, ఓయ్ బాబు అంత తెల్లదనం ఎవరికీ ఉండదు. బలరాముడు ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు. నారదుడు ఇంకా ఎంతో తెల్లగా ఉంటాడు. ఐరావతం తెల్లగా ఉంటుంది. కామధేనువు తెల్లగా ఉంటాడు. ఇక తర్వాత నేనే తెల్లగా ఉంటాను అంతే, ఇలాగ ఇంకెవరు ఉండరట. ఇంత అత్యద్భుతమైన తెల్ల రంగులో ఉన్న ఏనుగు, నాలుగు దంతాలతో ఉన్న ఏనుగు మీద కూర్చున్న ఇంద్రుని చూడగానే ఆశ్చర్యపోయి, ఓ త్రిలోకేశ్వర దేవేంద్ర నమస్కారం అన్నాడు. ఎప్పుడు దేవతలు కనపడితే వినయంగా నమస్కరించాలి, పెద్దలు కనపడితే నమస్కరించాలి. ఇవన్నీ సంస్కారాలు, ఎప్పుడు ఎవరిని తిరస్కరించరాదు. అందుకని భక్తితో శ్రద్ధతో అనురక్తితో నమస్కరించాడు. నమస్కరించగానే ఇప్పుడు ఇంద్ర రూపంలో ఉన్న శివుడు, లేనాయన లే, చాలా తపస్సు చేసి అలిసిపోయావు. ఓ సముద్యత వీరలింబికలింబులింబికలింబయ్యా, నీ శివార్చన నీ శివోపాసన నీదు దీక్షకు మెచ్చితిన్, నే నీ సమాధికి మెచ్చితిన్, వరమీయగా ఇట వచ్చితిన్, ఆయా సమేటికి రమ్ము రంబిక కోరు కోరిన కోర్కులిల్ల ప్రసాదించదన్. పోయి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తున్న ఉపమన్యు, 8 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చావు, వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇప్పుడు నీ శరీరం విచిత్రంగా మారిపోయింది, వృద్ధుడి అయిపోయావు, గడ్డాలు వేషాలు పొడుగైపోయాయి. అప్పటి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేటవాడు తిండి మాని తెప్పలు మాని ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తుంటే వేలు గడిచిపోయే ఏళ్ళు అన్నారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, దాంతో ఆయన శరీరం మారిపోయింది. ఇప్పుడు అందువల్ల నువ్వు ఆయాసంగా కనపడుతున్నావు, నాకు నీరసంగా కనపడుతున్నావు. అందుకే నేను నీ సమాధికి మెచ్చుకున్నాను, వచ్చాను, ప్రత్యక్షమయ్యాను, కోరుకో వరాలు ఇస్తాను, ఏం కావాలన్నా ఇస్తాను. నువ్వు ఎందుకు తపస్సు చేసావో నాకు తెలుసు. మీ అమ్మ పాలు ఇవ్వక పిండి పాలు ఇస్తే ఆ పిండి తాగలేక మంచి పాలు కావాలి, ఆవులు కావాలని వచ్చావు. నేను ఇంద్రుణ్ణి, నా దగ్గర కామధేను వంటి ఆవులు ఉన్నాయి, 1000 ఆవులు ఇస్తాను, ఓ ఇల్లు ఇస్తాను, ఇవి పుచ్చుకుని ఇంటికి పోయి హాయిగా సుఖంగా ఉండు అనగానే అతడు యగాదిగా చూసి, నేను శివుడి కోసం తపస్సు చేస్తున్నాను, శివుడి దర్శనం తప్ప ఇంకెవరి దర్శనం నాకు వద్దు, ఇందరా నేను నీ దర్శనానికి రాలేదు, నువ్వు వెళ్ళిపో. పైగా తపస్సు చేయడానికి ముందు ఆవులు లేక ఆవు పాల కోసం తపస్సు చేశాను, ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంత కష్టపడి తపస్సు చేసేవారికి ఆవును ఆవు పాలును బిల్డింగు కోరుకుంటానా? దిక్కుమాలిన శరీరం ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఎన్ని భవనాలున్నా, ఎన్ని సుఖాలున్నా, ఎన్ని కార్లున్నా, ఎంతకాలం ఉంటాం ఇక్కడ మనం? ఎవరైనా ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవాలి కదా. నేనైనా ఇంకో 40 ఏళ్లకో 50 ఏళ్లకో వెళ్ళిపోవలసిందే కదా. మీరైనా ఇంకో 25 ఏళ్లకో 30 ఏళ్లకో 100 ఏళ్లకో వెళ్ళ, ఎప్పుడైనా 100 ఏళ్లకైనా శరీరం విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. అప్పుడు ఇందులో ఏదైనా మనతో కూడా వస్తాయా? మనతో పాటు మనం బాల్చీ తన్నాక లాల్చీ కూడా రాదు. గురువుగారు ఇంత కష్టపడి కొరకు కుట్టించుకుని ఈ లాల్చీ కూడా నేను బాల్చీ తినక నాతో రాదు. ఎందుకని, ఈ లాల్చీ తీసేసి తగలెడతారు తప్ప ఆహా పాపం నేను కష్టపడి కుట్టించుకున్నాడని ఈ లాల్చీతో తగలబెట్టరు. మన శరీరం మనతో రాదు, మన గోచీగుడ్డ మనతో రాదు, మన వస్తువులు ఏవీ రావు. అలా వచ్చే పడవైతే అందరూ తలకో కాస్త పట్టుకుపోయారు, ఈ భూమి ఉండేది కదా. ఇక్కడ మన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టారు, పెరిగారు, చచ్చారు, ఎవరూ పట్టుకెళ్ళారు. ఈ గురువుగారు ఉన్నటువంటి ఈ ప్రాంతం రాదు, సత్రంపాడు రాదు, ఆర్ఆర్పేట రాదు, పవర్పేట రాదు, గురువుగారి అకౌంట్లు రావు, ఏమీ రావు. కూడా ఏమైనా వస్తే ఒకసారి ఆలోచించండి. మీతో ఎవరైనా అలా పట్టుకెళ్ళే వాళ్ళు ఉంటే ఒప్పుకున్న వాళ్ళు చెప్పండి. మీతో పాటు నా అకౌంట్ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడికి వచ్చాక నా అకౌంట్ నాకు ఇద్దరు కానీ. చిల్లిగా రాదు, మనం చిల్లు పడి చచ్చాక మన శరీరమే మనతో రావటం లేదు. మన శరీరం ఎంత గొప్పదంటే, ఇంతకాలం కష్టపడి దీనికోసం సెంటు పూస్తున్నారు, రాత్రి అయ్యేసరికల్లా వాట్సాప్లు చూసుకుంటూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, కాకినాడ పెదపూడి అక్కడికి ఇక్కడికి ఎన్ని ఎన్ని గొడవలు, మధ్య మధ్యలో దిక్కుమాల స్నానాలు, సబ్బులు, రైళ్ళు, గందరగోళాలు, ఎన్ని ఇవి కాక మధ్య మధ్యలో కాస్త డ్రింకులు తాగేవాడు ఒకడు, అవేవో కొబ్బరి నీళ్ళు తాగేవాడు ఒకడు, మహానుభావులు వాళ్ళ డ్రింకులు వాళ్ళు తాగేవాళ్ళు ఒకడు ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికల్లా శేషాలకి శేషాలు పోసేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ పోసుకున్నా చివరికి దిక్కుమాల శరీరం మన మాట అంది ఏంటండి? పాయసం తిన్నాం కదా, దీనికి పాయసం పెట్టాం, పులిహార పెట్టాం, అదేదో పెట్టాం, ఇంకోటేదో పెట్టాం, ఇన్ని చేసినందుకు దీనికి కృతజ్ఞత ఉందా? మనం చచ్చిపోయాక ఇది ఇక్కడే ఉండిపోతుంది, మనతో రాదు, స్వర్గానికి రాదు, నరకానికి రాదు, వైకుంఠానికి రాదు. అటువంటి ఈ దరిద్రపు శరీరాన్ని నమ్ముకుని గట్టిగా ఒక అరగంట స్నానం చేయకపోతే చెమట కంపు కొట్టే ఈ శరీరాన్ని నమ్ముకుని శాశ్వత కైవల్యం ఇచ్చేటటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ఈ మూర్ఖుడు ఈ మానవుడిని ఏమనాలి అన్నారు మన పెద్దలు. అందుకని కానీ ఈ ఉపమంజుడు ఇక్కడే జయించాడు. నాకు ఇదివరకు ఆవు పాల మీద సంపదల మీద కోరికున్నది, కానీ తపస్సు చేయడం మొదలుపెట్టాక నాకు అర్థమయ్యింది, ఈశ్వర కటాక్షం మోక్షం కావాలి తప్ప నాకు ఈ సంపదలు వద్దు, ఆవు వద్దు, పాలు వద్దు, గుడిసె వద్దు, బడిసే వద్దు, ఇల్లు వద్దు, నిల్లు వద్దు, పుల్లు వద్దు, చిల్లు వద్దు, ఏం వద్దు నాకు. నాకు శివదర్శనం శివానుగ్రహము తప్ప ఇంకేమీ వద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అన్నాడే. ఆయన చిరునవ్వు నవ్వి, ఇంద్రుణ్ణి వచ్చి నేను కోరుకోమంటే కోరుకోకపోతే నీ సంగతి చూస్తాను, జాగ్రత్త ఏమనుకుంటున్నావు అన్నట్టు. నువ్వేం చేసుకున్నా నాకేం వద్దన్నాడు ఆయన. చెప్పిన మాట వింటావా, కోరుకుంటావా, లేక వజ్రంతో కొట్టనా అన్నాడు ఆ ఇంద్రుడి వేషంలో ఉన్న ఆయన. వజ్రంతో కొడతావా, నీ వజ్రం గొప్పదో నా శివభక్తి గొప్పదో చూస్తాను అని పక్కనే ఒక దర్భ తీసి ఓం నమశివాయ, అవతలవాడు ఎవడో నన్ను బెదిరిస్తున్నాడు చంపుతట్ట, నా నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం ఈ దర్భకి ఇస్తున్నాను, దర్భ వెళ్ళివాడి విదర్భలో బారేయి అన్నట్ట. వెంటనే ఈ దర్భ భయంకరమైన పాశుపతాస్త్రంగా మారిపోయి అగ్నిజ్వాలలు కమ్ముతూ శివుడి మీదకి వచ్చింది. శివమంత్రంతో శివుడిని కొట్టిపోయాడు ఆయన, అవతలవాడు శివుడిని తెలియక. దాంతో శివుడు పక్కపక్క నవ్వి, నందీశ్వర వాడెవడో నా మంత్రం చదివి నా మీదకి నా ఆస్త్రం వేస్తున్నాడు, పట్టుకో అన్నట్ట. వెంటనే ఐరావతం కాస్త నందిగా మారిపోయి టక్కన పాశుపతాస్త్రాన్ని చేత్తో గట్టిగా పట్టుకుని, ఉపమన్యు కాస్త ఆగు, నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు ఆ పరమాత్ముడు పరీక్షించడానికి రూపంలో వచ్చాడు. ఏది నీ దేవుడి మీద, ఆయన మంత్రమే చదివి ఆయన్నే పడగొట్టేస్తావా అనగానే ఒక్కసారి ఉపమంజుడు తెల్లబోయాడు. ఐరావతం కాస్త నందిగా మారిపోగానే ఇప్పుడు ఆ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుడు కాస్త 10 చేతులతో 5 ముఖములతో చేతిలో సోలము, డమరుకము, జింక, గండ్రగొడ్డలి, ధనుస్సు, బాణము ఇవన్నీ పుచ్చుకున్న శివుడిగా మారిపోయాడు. శివుడి పక్కన అప్పటిదాకా శచీ రూపంలో ఉన్నావిడ పార్వతీదేవిగా మారిపోయింది. ఇక చుట్టుపక్కల ఉన్న దేవతలంతా ఒకడు భృంగి, ఒకడు భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, జయుడు, విజయుడు ఇలా ప్రమథగణాలుగా మారిపోయారు. ఒక్క క్షణకాలం ఉపమంజుడు తెల్లబోయాడు. ఆనందం, ఆశ్చర్యం, సంభ్రమం అన్నీ కలిగాయి. ఈశ్వరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఎవరూ చూడలేని ఈశ్వరుడు దర్శనమిచ్చాడని ఆనందం. ఈ ఆనందం ఎక్కువైపోవడం వల్ల కన్నీళ్లు గారిపోతున్నాయి. ఆయన మీదకి నేను పాశుపతాస్త్రం వేశాననే బాధ కలిగి దుఃఖము వచ్చింది. ఒక్కొక్కప్పుడు తమ పాపం తమకు తెలిసాక పశ్చాత్తాపం కలిగినప్పుడు కన్నీళ్లు కారుస్తారట జ్ఞానం కలిగిన వాళ్ళు. అయ్యో ఎంత పొరపాటు చేశామనుకుంటారు. అలాగే ఆయన, శివ నీ భక్తుణ్ణి, నీకే ద్రోహం తలపెట్టాను, నన్ను క్షమించని సాష్టాంగ నమస్కారం చేసాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశాడు. ఇక్కడ 2 అద్భుతమైన శ్లోకాలు లింగపురాణంలో చెప్పారు. ప్రసీద దేవదేవేశ, ప్రసీద దేవదేవేశ, ప్రసీద పరమేశ్వర, స్వభక్తిం దేహి పరమాం దివ్యాం అవ్యభిచారిణీం శ్రద్ధాం దేహి మహాదేవ, స్వసంబంధిషు మే సదా స్వదాస్త్యం పరమం స్నేహం సాన్నిధ్యం చైవ సర్వదా. ప్రభు ఈశ్వర, ప్రసన్నుడవుక నన్ను అనుగ్రహించు, నేను చేసిన అపరాధాలు మన్నించు. నువ్వు దేవతలకి కూడా దేవుడివి, సమస్త దేవాధిపతివి, సర్వలోకేశ్వరుడివి. పరమేశ్వర ప్రసన్నుడవుక నేను చేసిన అపరాధాన్ని మన్నించు. ఎందుకంటే నీకు భయంగా ఉంది, శివుడి మీద అస్త్రం వేయడం ఏమిటి మరి? శివుడిని తిట్టడమే దోషం అంటే అస్త్రమే వేసేనే అనే భయంతో ప్రసీద అంటే నన్ను అనుగ్రహించు, ప్రసన్నుడవుక రక్షించన్నాడు. ఇదివరకు నేనేదో అనుకున్నాను, ఇప్పుడు అన్ని కోరికలు తొలగిపోయాయి. ఇప్పుడు నాకు నువ్వు నీ మీద ఎప్పుడూ తరగని భక్తిని ప్రసాదించు. ఈ శివభక్తి కూడా ఎప్పుడూ తరగకూడదు. ఇవాళ ఉండి రేపోతే దాని భక్తి అనరు కదా. ఇవాళ మీకు నా మీద గౌరవం కలిగి వచ్చారు, రేపోతే గౌరవం పోతే దాని భక్తి అనరు. మహాపాపం అది. ఎల్లప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను జపించే పరమభక్తిని ప్రసాదించు, దివ్యభక్తిని ప్రసాదించు. అవ్యభిచారిణీం భక్తిం అంటే ఇంకొక వేపుకు వెళ్ళని భక్తి. వ్యభిచారము అంటే ఇక్కడ నుంచి మనస్సు ఇంకో వైపుకి వెళ్ళుట. దానికి వాడు అర్థం మారిపోయి కర్మ కలిపోయింది, కానీ వ్యభిచారం అనే శబ్దమునకు ఇక్కడ నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోవటం మనస్సు అంటే ఏంటి? ఈ ఏడాది గురువుగారి దగ్గరికి వచ్చి పూజ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఈయన మానేసి ఇంకో చోట కడతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడి నుంచి ఇంకో చోట కడతారు. కొంతమందికి నిలకడ ఉండదు. ఈ ఏడాది ఏమో ఈ గుళ్ళో పూజ చేస్తారు దసరాల్లో, వచ్చే ఏడాది ఇంకో గుడికి. వాడు ఎవడో వస్తాడు రమ్మంటాడు, నువ్వే దేవత అంటాడు, అక్కడికి పోతారు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో చోటకి పోతారు. కొంతమంది అంతే కర్మ, మా గురువు అంటూనే ఉంటారు, మాకు ఇక్కడి నుంచి అండి విజయవాడకి వెళ్ళాలనిపిస్తుంది అని అంటారు. ఇలా ఆ తలకు గురువు, తలో గుడి, ఇలా నిమిషానికోసారి మనస్సు మారిపోతే దాన్ని ఏమంటారు? వ్యభిచార భక్తి అంటారు. అది అలా కాకుండా అవ్యభిచారిణీం స్వభక్తిం దేహి పరమామన్నాడు ఈయన. ఎప్పుడూ నీనామే, ఎప్పుడూ నిన్నే స్మరించాలి, నీవు తప్ప నాకు మరొక దిక్కుండకూడదు, అటువంటి భక్తిని ప్రసాదించు. ఎంత కష్టమండి అది, ఇమ్మంటే ఇస్తారు ఏమన్నా? ఇవ్వలేదు. కానీ ఇమ్మన్నాడు శివుణ్ణి. ఇది కోరాడు ఆయన. ఆవులు అడగలేదు, గృహాలు అడగలేదు, ఇంకోటి అడగలేదు. ఎల్లప్పుడూ తరగని భక్తి, నీ మీద శాశ్వత భక్తిని ప్రసాదించు, శ్రద్ధని ప్రసాదించు. మహాదేవ నిన్ను నేను ఏనాడు విడిచిపెట్టరాదు. ఇంక నీ సేవ దాస్యం కావాలి నాకు. నేను నీ దగ్గర ఉద్యోగం కాదు, నీకు సేవ చేసేటట్టు అనుగ్రహించు. నీ కాళ్ళు కడగాలి, నీ పాదాలు ఒత్తాలి, నీ లింగాన్ని అభిషేకించాలి, తొడవాలి. అది నిజమైన సేవ అంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి తినేసిపోవడమే కాకుండా కాస్త బరకాలు ఎత్తేవాడు ఒకడు, దాన్ని జాగ్రత్త అక్కడ పెట్టేవాడు ఒకడు, కాస్త నేల తుడిచేవాడు ఒకడు. ఇది దాస్యం అంటారు. ఇది శివుడికి చాలా ఇష్టం అండి. మంత్రం చదవడం కంటే, ఒక అర్చకుడు చేసే అర్చన కంటే ఈ దాస్యం చేసేవాడికి ఎక్కువ ఫలితం వస్తుందట. అలాగని అర్చన మానేవారు కదా వాళ్ళు అంతరార్థం. అంటే దీనికంటే సేవ వల్ల ఆయన ఎక్కువ తొందరగా సంతోషిస్తాడు. గుళ్ళో రోజు మంత్రం చదివేటప్పుడు వచ్చే పుణ్యం కంటే అర్చకుడికి గర్భాలయంలో తుడుస్తే వచ్చే పుణ్యం ఎక్కువట. ఒక అర్చకుడు గుళ్ళో మంత్రాలు చదివి అర్చన చేస్తున్నాడు, అది మహాపుణ్యం. కానీ అంతకంటే పుణ్యం గర్భాలయంలోకి అర్చకుడు తప్ప ఎవరు వెళ్ళరు కదా, ఆ లోపల తుడుస్తాడు కదా, శివుడికి బట్టలు కొడుతున్నాడు కదా, శివుడికి సేవ చేస్తున్నాడు కదా, ఆ సేవ వల్ల ఎక్కువ పుణ్యం అంట. అంటే అభిషేకం వల్ల వచ్చే పుణ్యం కంటే ఆ లోపల ఆలయం తొడవడం వల్ల వచ్చే పుణ్యం అనంత పుణ్యం ఇస్తుంది. దానికే దాస్యమని పేరు. ఆ దాస్యం ప్రసాదించు, పరమస్నేహం ప్రసాదించు నీ మీద. అంటే నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోయే బుద్ధి ప్రసాదించు. స్నేహం అంటే ఏమిటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని విడిచిపెట్టకుండా ఉంటే దాన్ని స్నేహం అంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తిని విడిచి ఉండలేకపోతున్నాడు. ఎవరో ఒక సూర్యుడు అని పేరు కలిగిన వాడు ఇంకో మిత్రుడు అన్నవాడిని చూశాడు, మిత్ర నిన్ను విడిచి ఉండలేని అంటున్నాడంటే, అతనితో మాట్లాడాలనుకుంటున్నాడంటే, అతను లేకపోతే నిద్ర పట్టడం లేదంటే దానికి స్నేహం అని పేరు. భార్యాభర్తలు ఇలా ఉండాలట. పెళ్ళామొహం తోడకపోతే భర్త గారు అన్నం తినలేకుండా ఉండాలి, అలాగే పొరుగురు పెడితే తినచ్చులేండి ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే భార్య కూడా భర్త మొహం తోడకపోతే ఒక క్షణం ఉండలేకపోతుందంటే దాని స్నేహం అని పేరు. పూర్వం భార్యాభర్తల మధ్యలో అలా స్నేహాలు ఉండేవి, అలాగే మిత్రుల మధ్యలో స్నేహం ఉండేది, కుటుంబంలో స్నేహం ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి అన్నమాట. మీకు మీరే మాకు మేమే, నువ్వు చచ్చినా సరే నేను తినేస్తానని ఈవిడ అంటోంది, ఈవిడ లేకుండా వీడు బయటకు వెళ్ళి ఇడ్లీ తినేసి వస్తాడు ఆ ఇడ్లీ, ఇంక ఇది స్నేహం ఏమిటి? ఇప్పుడు శివుడితో ఏమంటున్నాడు, నిన్ను చూడకుండా నిన్ను పలకరించకుండా నీ లింగానికి సేవ చేయకుండా నేను ఉండలేను. అలాంటి స్నేహం ప్రసాదించి ఎప్పుడు నీతోటి ఉండేటట్టు అనుగ్రహించు. ఆఖరణ నీ సన్నిధానం కైలాసం కూడా ప్రసాదించు. అనగా పైగా ప్రసాదించడం సర్వదా ఎప్పుడూ ఉండాలి. ఇవాళ కైలాసం ఇచ్చి రేపొద్దున కైలాసం నుంచి మళ్ళీ నరకానికి పంపడం కాదు, సర్వకాలములలో కైలాసాన్ని ప్రసాదించు. అనగా శివుడు తథాస్తు, కానీ అప్పుడే ఇవ్వను నీకు. ఎందుకంటే తపస్సు చేసే ప్రారంభ సమయంలో నీవు పాల కోసమే తపస్సు చేసావు, కోరికలు అప్పుడున్నాయి. ఇప్పుడంటే కోరికలు చచ్చిపోయాయి కానీ. కాబట్టి నీకేం చేస్తున్నాను, ఈ భూమండలంలో ఈ లోకాలలో నీ కోసం కొన్ని సృష్టిస్తున్నాను, అవన్నీ నీవే. ఆ సుఖాలు అనుభవించి 28 కల్పములు భూలోకంలో ఉండి ఆ తర్వాత నా కైలాసానికి వద్దువుగాక అని ముందు ఒక సముద్రం సృష్టించాడు. దానికి సుధా సముద్రము అని పేరెట్టాడు, అమృత సముద్రం. ఈ సుధా సముద్రం నీది, ఇందులో అమృతం తాగు. రెండవది క్షీర సముద్రం, అప్పటికి పాల సముద్రం లేదు, ఇదిగో పాల సముద్రం సృష్టించాను. గుక్కెడు పాలు అడిగావు నువ్వు మీ అమ్మని, ఇప్పుడు పాల సముద్రం నీకు ఇస్తున్నాను, రోజు అందులోకి వెళ్ళి ఆ పాలు తాగి పాపాలు తొలగించుకో. అసలు పాల సముద్రం దగ్గర మనం మకాం పెట్టి నచ్చుకోమండి బాబు, పాల ప్యాకెట్లు కొనుక్కోక్కర్లేదు. కాఫీ పొడి మాత్రం పట్టుకుపోతే ఆ పాల సముద్రం పక్కన కూర్చుంటే రోజు ఈ ప్యాకెట్ అందులోనే మొత్తం కలిపేయకండి, సముద్రం దగ్గర పంపు చేయకూడదు. మళ్ళీ కొంతమందిని ఏంటంటే ఈ కాఫీ పిచ్చున్న వాళ్ళని సముద్రం దగ్గర పంపామనుకోండి, కాఫీ పొడి అందులో కలిపేస్తారు, మొత్తం కాఫీ పొడి అయిపోతుంది అది. అప్పుడు ఏమవుతుంది, టీ తప్ప ఇంకోటి తాగలేని వాడు ఉంటాడు. కాబట్టి పాలు గ్లాసుతో తీసుకుని ఈ ప్యాకెట్ అందులో కలుపుకొని ఆ శుభ్రంగా అందులో కాస్త బెల్లమో ఏదేదో కలుపుకొని ఉప్పు కలపకండి. వాడి పాల సముద్రంలో ఉప్పు కలిపితే ఏదో ప్రమాదం, మనుషుల్ని పాల సముద్రం దగ్గరికి అంతే పంపట్లా నేను, లేకపోతే పంపేవాడిని. వీడు ఏం చేస్తాడంటే మొత్తం పాల సముద్రంలో చిటికెడు ఉప్పు కలిపాడా, మొత్తం పాలు విరిగిపోతాయి. అందుకే నేను సారథి గారు అర్థమైందా మిమ్మల్ని అందరినీ ఎందుకు పాల సముద్రం దగ్గర పంపట్లేదో. కానీ భక్తులు అయితే ఆ పని చేయరు. కాబట్టి అందుకే మొత్తం మీద ఏమైతేనే పాల సముద్రం అవి తీసుకో, దధి సముద్రం పెరుగు సముద్రం అక్కడికి వెళ్ళు, ఇక్షు సముద్రం అంటే అందులో చెరుకు రసం ఉంటుంది, మరొకటి మామూలు మంచినీళ్ళ సముద్రం, మరొకటి లవణ సముద్రం. ఇదిగో ఇప్పుడు మనకి బంగాళాఖాతం ఈ అరేబియా సముద్రం ఇదంతా ఉప్పు సముద్రం అన్నమాట. ఆ తర్వాత ఏమిటనమాట, ద్రాక్ష సముద్రం. ద్రాక్షారసం తప్ప అందులో ఏముండదట, పూర్తిగా ద్రాక్షరసం. అద్భుతమైన 7 సముద్రాలు నీవి. ఇంకా 8వది ఇస్తున్నాను, ఇందులో అది పాయస సముద్రం, పూర్తిగా పాయసమే. మంచి కమ్మని జీడిపప్పు పాయసం ఉంటుంది అందులో, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళడం, ఒక గ్లాసుడు పాయసం తాగేయచ్చు. ఈ పాయసం ఆయాసం రాదు, ఎండైజేషన్ తెచ్చిపెట్టదు. నేను చెబుతున్నది పురాణంలో ఉన్నది చూడండి, అందులో రవ్వంత అతిశయోక్తి లేదు. ఈ సముద్రములతో పాటు సకల సంపదలు కూడా ఇస్తున్నాను. భూలోకంలో సకల సుఖాలు అనుభవించు, నీ వాళ్ళందరినీ ఆనందపెట్టు, శ్రీకృష్ణ పరమాత్ముడికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తావు. ఆ ఉపదేశించాక 28వ ద్వాపరయుగం అయ్యాక, అంటే ఇప్పుడు అనమాట, ఈ కలియుగాంతం వరకు హిమాలయాల్లో ఉండి ఈ కలియుగం అయిపోయాక, ఇప్పుడు 28వ కలియుగం అయ్యాక కైలాసానికి వచ్చేదవుగాక అని ఉపమన్యువునకు శివుడు వరమిచ్చాడు. అప్పుడు ఉపమన్యువు శివుడికేసి చూసి నమస్కరిస్తూ ఉండగా ఓ తమాషా జరిగింది. శివపార్వతులు విగ్రహం చేసుకుని పూజించాడని చెప్పాం కదా ఆయన. ఆ విగ్రహం మట్టి విగ్రహం అందమైన ఒక లింగంగా మారిపోయింది. పానవట్టం లింగం కనపడ్డాయి. శివ నీ రూపం కాస్త ఎలా అయ్యింది ఏమిటంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు రెండున్నాయి ఆకారాలు, ఒకటేమో రూపం, మరొకటి లింగం. లింగము బేరము, లింగం అంటే మీరు చూస్తున్నటువంటి పానవట్టము మధ్యలో గుండ్రంగా ఉన్నటువంటిది. రెండవది వేరం, అనగా కళ్ళు ముక్కులు చేతులు కాళ్ళు ఉన్న రూపం. ఈ రెండింటిలో రూపము కంటే లింగం అంటే నాకు ఇష్టము అన్నాడు. ఈ లింగం ఎప్పుడోగా ఎప్పుడు అవతరించింది, అసలు నువ్వు ఎప్పుడు లింగాకారం ధరించావు, ఈ కథ ఏమిటి అని మళ్ళీ ఉపమన్యు శివుణ్ణి అడిగాడు. అక్కడి నుంచి లింగ పురాణంలో లింగావిర్భావ విశేషాలు వస్తాయి. ఈ విశేషాలు మళ్ళీ మనం రేపు రెండో రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం. పరమ పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్తీక మాసంలో తపస్సు మొదలెట్టడం వల్ల ఉపమన్యువు గొప్పవాడయ్యాడు. ఈ కార్తీక మాసంలో శ్రవణం అనే తపస్సు, వినడం అనే తపస్సు మొదలుపెట్టారు మీరు. మీరు కూడా ఆయనలాగే గొప్పవాళ్ళు అవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం. హరి ఓం తత్సత్.